ప్రతి కొన్ని సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోక మనపు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్ది సమయము నీ వాక్యమును ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, అందులోని సత్యములను మేము గ్రహించడానికి కృప చూపించమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి మనము అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఈ 13వ అధ్యాయము ప్రేమకు నిర్వచనము అని మనం చెప్పుకోవచ్చు. అయితే నేను గత వారం మీకు జ్ఞాపకం చేసినట్లుగా ప్రేమ అనేటువంటి పదానికి గ్రీకు ప్రజలు ప్రధానంగా 3 రకాలైనటువంటి పదాలు ఉపయోగించేవాళ్ళు. ఈ లోక సంబంధమైన ప్రేమ గురించి, ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహముతో కూడినటువంటి ప్రేమ గురించి వారు మాట్లాడాలనుకున్నప్పుడు అక్కడ వారు ఎరాస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించేటువంటి వాళ్ళు. ఒక స్నేహ సంబంధమైనటువంటి ప్రేమ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ప్రేమ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు అక్కడ వారు ఫిలియోస్ అనేటువంటి పదాన్ని సంబోధించేటువంటి వాళ్ళు. కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించె, సో దైవ సంబంధమైనటువంటి ప్రేమను వాళ్ళు వివరించాలి అనుకున్నప్పుడు అక్కడ అగాపే అనేటువంటి పదాన్ని వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. వాస్తవానికి మూడిటికి అర్థాలు ఒకటే, ప్రేమే. ప్రేమకు వివిధమైనటువంటి పదాలను వాళ్ళు ఉపయోగించారు, కానీ ఒక్కొక్క పదానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి వాళ్ళు భావాన్ని ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనము దైవిక సంబంధమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుంది అనేటువంటి నిర్వచనాన్ని మనము కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. ఈ నిర్వచనం అంతా కూడా అగాపే సంబంధమైన ప్రేమకు నిర్వచనం, అంటే దైవ సంబంధమైనటువంటి ప్రేమకు. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో అదే ప్రేమను ఆయన మన దగ్గర కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు అని గత వారంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. కదండి, పేతురుని ప్రభు అడుగుతున్నప్పుడు పేతురు అగాపే సంబంధమైన ప్రేమను కలిగి ఉన్నావా అంటే పేతురు మాత్రం, లేదు ప్రభా, నాది ఫిలియస్ సంబంధమైన ప్రేమే. అందుకోసమే ప్రభు 1కి 3 సార్లు పేతురుని అదే ప్రశ్న వేసినట్లుగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ఆయన మనను అగాపే సంబంధమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, మనము కూడా ఆయన ఎడల అగాపే సంబంధమైన ప్రేమను కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ అగాపే సంబంధమైనటువంటి ప్రేమలో ప్రధానంగా ఏముంది అంటే సాక్రిఫైస్ ఉంది, సమర్పణ ఉంది, సమర్పణ ఉంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు మన ఎడల ఏ విధమైనటువంటి ప్రేమను కనపరిచాడో మనకు తెలుసు. అయితే ఈరోజు మనం కొన్ని మాటలను, ప్రత్యేకంగా 4వ వచనాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 4వ వచనంలో మొట్టమొదటిగా అక్కడ పేతురు ఉపయోగించిన పౌలు ఉపయోగించినటువంటి మాట ఏంటి, ప్రేమ దీర్ఘకాలము సహించును. ఇది దైవిక సంబంధమైనటువంటి ప్రేమ, అగాపే ప్రేమ. ఈ ప్రేమలో ఉండేటువంటి మొదటి లక్షణం ఏంటంటే అది దీర్ఘకాలము సహిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, సహించడం వేరు, దీర్ఘకాలము సహించడం వేరు. ఉదాహరణకి మన జీవితాల్లో చూసుకున్నట్లయితే మన ఎడల ఎవరైనా అపరాధములు చేస్తే, మన ఎడల ఎవరైనా హాని కలిగించేటట్లు ప్రవర్తిస్తే, మనకు నష్టాన్ని కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఒకసారి క్షమిస్తాం, 2 సార్లు క్షమిస్తాం, మూడు సార్లు క్షమిస్తాం. వాళ్ళు మరలా మరలా అదే తప్పు చేస్తుంటే, అరే వీడు నా ప్రేమను నా క్షమాపణ గుణాన్ని వీడు తక్కువగా చూస్తా ఉన్నాడు, ఈసారి ఇలా ఉండకూడదు, చాలా కఠినంగా ప్రవర్తించాలి అని మనం అనుకుంటూ ఉంటాం కదండి. అది మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు మన ప్రేమ ఏ విధమైనటువంటి ప్రేమ అనని. ఎందుకంటే ఒకవేళ దైవికమైన లేకపోతే దైవ సంబంధమైన ప్రేమను మనం కలిగి ఉంటే ఈ ప్రేమ ఏం చేస్తుందంట, దీర్ఘకాలము, లాంగ్, ఒకటి రెండు సార్లు కాదు. మనం ప్రశ్నిస్తుంటాం ఎన్నిసార్లు సార్, ఎన్నిసార్లు క్షమించాలి సార్, ఎన్నిసార్లు గమ్ముగుండాలి సార్, నేను గమ్ముగుండే కొలది దాన్ని చాతగానితనంగా తీసుకొని మరలా మరలా అదే తప్పు చేస్తున్నారు, మరలా మరలా అలాగే ప్రవర్తిస్తున్నారు, మరలా మరలా నాకు దుఃఖాన్ని పుట్టిస్తున్నారు కదండి. మన ప్రశ్నదే, హౌ లాంగ్, ఎంతకాలము ఎంతకాలము, లేకపోతే ఎన్నిసార్లు ఎన్నిసార్లు, ఇది మన ప్రశ్న. అయితే ముందుగా మనం ప్రశ్నించుకోవాల్సింది అగాపే సంబంధమైన ప్రేమను మనం కలిగి ఉన్నామా లేదా. ఎందుకని ఆ రోజు పేతురికి వేసిన ప్రశ్న ఈరోజు నీకు కూడా వేయబడుతుంది. ఒకవేళ ఆ అగాపే సంబంధమైన ప్రేమ నాకు ఉంది ప్రభువా అని నువ్వు జవాబు చెప్పినట్లయితే అది ఎలా రుజువు చేయబడుతుంది కదండి. నీ ప్రేమ అగాపే సంబంధమైన ప్రేమ కాదు అని అంటే ముందు నీ సహనాన్ని దేవుడు తూకమేస్తాడు. నీ సహనాన్ని దేవుడు తూకమేస్తాడు. తూకం వేసినప్పుడు అది దీర్ఘకాలము సహించేటువంటి ప్రేమగా ఉన్నట్లయితే అప్పుడు ఆయన ఎస్ నీ ప్రేమ అగాపే సంబంధమైన ప్రేమ అని ఆయన టిక్ కొడతాడు. క్రీస్తునందు ప్రేమను దేవుని బిడ్డారా, ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించేద్దాం. దీర్ఘకాలము సహించడం, సహించాలి అంటే ఎవరి పట్ల, ఇతరులు మన పట్ల చేసిన తప్పులను జాగ్రత్తగా గమనించాలి. ఇతరులు మనెడల చేసిన తప్పులను, ఇతరులు మనకు కలిగించినటువంటి గాయాలను, ఇతరులు మనకు కలిగించిన ద్రోహాలను, మనెడల చూపించిన కఠినమైనటువంటి మాటలను, ప్రవర్తనను, లేకపోతే వారి యొక్క చర్యలను చూచి మనము వారి ఎడల ఎలాంటి ద్వేషభావం లేకుండా ప్రతీకారం చేయకుండా ఉండగలిగే మనస్సు, ఈ సామర్థ్యాన్ని ఇది సూచిస్తుంది. ఈ సామర్థ్యాన్ని ఇది సూచిస్తుంది. ఒకసారి మనం ఆలోచించేద్దాం. మన ఎడల బయట వాళ్ళు కాదు, మన కుటుంబ సభ్యులు కానీ, మన స్నేహితులు కానీ, మన సంఘంలో వాళ్ళు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ మనల్ని ఒక్క మాట అంటే మనం తట్టుకోలేకపోతున్నాం, రెండు మాటలంటే ఇక ఓర్చుకోలేకపోతున్నాం, ఇక మూడో మాటకి అక్కడ యుద్ధం జరగాల్సిందే. మన కాన్సెప్ట్ ఏంటి, ఏ నేను మాట్లాడలేనా, ఏ నేను చదువుకోలేదా, ఏ నేను సంపాదించుకోవడం లేదా, ఏ నా కాళ్ళ మీద నేను బతకలేదా, బతకలేనా, నేను ఇంటికి వెళ్ళిపోతే నా తల్లిదండ్రులు నన్ను బంగారపు బొమ్మలా చూసుకోరా. మనం ఎంతకాడికి ఈ వైపు నుంచి ఆలోచన చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏంటి, ఏంది కాదు అనుకుని వెళ్ళిపోతే మేము బతకలేమా ఏంటి, మా కాళ్ళ మీద మేము నిలబడలేమా ఏంటి, మేము సంపాదించుకోలేమా ఏంటి, ఆఫ్టర్ ఆల్ 10 రూపాయలు, నేను ఇంటికి వెళ్ళిపోతే మా అమ్మ మా నాన్న నన్ను చూసుకోరా ఏంటి, నన్ను బంగారు బిడ్డలా చూసుకుంటారు. మనం ఈ కోణంలోనే ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ కోణంలో ఆలోచన చేస్తే రైటే, ఏం కాదండం లేదు, నువ్వు వెళ్ళగలవు, సంపాదించుకోగలవు, 10 రూపాయలు సంపాదించుకోగలవు, ఎవరి మీద ఆధారపడకుండా నువ్వు బతకగలవు. ఎస్, నీ దగ్గర చదువు ఉంది, నీ దగ్గర డిగ్రీ ఉంది, అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీకు సపోర్ట్ చేయడానికి వెనకాల నీ బ్రదర్స్ ఉన్నారు, లేకపోతే నీ తల్లిదండ్రులు ఉన్నారు, హూ ఎవర్ ఇట్ మే బి అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ నువ్వు ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే నీవు దైవ సంబంధమైన ప్రేమను కలిగి ఉన్నావా లేదా. ఒకవేళ నువ్వు దైవ సంబంధమైన ప్రేమను కలిగి ఉంటే ఆ ప్రేమ ఏం చేస్తుంది, నీ ఎడల అపరాధములు జరిగించిన వారిని, నీ ఎడల కఠినమైనటువంటి మాటలను ఉపయోగించినటువంటి వారిని క్షమించమని నీకు పదే పదే జ్ఞాపకం చేస్తా ఉంది, పదే పదే జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ క్షమించడం అంటే సహించడము అంటే ఓర్చుకోవడము. క్రీస్తునందు ప్రియమైన దేవుడారా, ఒకవేళ ప్రతిసారి నువ్వు అలా ఓర్చుకున్నావు అనుకుందాం, అప్పుడు లోకం నిన్ను ఎలా శోధిస్తుందో తెలుసా? ఏముంటుందో తెలుసా? నువ్వు తప్పు చేసావు కాబట్టి అందుకే నువ్వు మౌనంగా ఉన్నావు, నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు మౌనంగా ఉంటావు అని అంటుంది. లేకపోతే నేను ఒక పిచ్చి వాళ్ళగా చూడుకొని ఎన్ని మాట్లాడుతున్నా గానీ, వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా గానీ ఏ మౌనంగా ఉంది, అంటే ఏదో తప్పు చేసి ఉంటుంది. చూసారా, సాతానుడు ఈ లోకం ద్వారా మనల్ని ఎలా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే నీవు సహనము కలిగి ఉండడము వానికి ఏమాత్రం కూడా ఇష్టము లేదు. ఎందుకు ఇష్టము లేదంటే నువ్వు దీర్ఘకాలము సహించడం అనేటువంటిది అది దేవునికి ఇష్టం కాబట్టి. సో దేవునికి ఇష్టమైనటువంటి చర్యను నీవు కలిగి ఉండకుండానట్లుగా, నీవు వెంబడించకుండానట్లుగా వాడు ఏం చేస్తున్నాడంటే నీలో ఉన్నటువంటి సహనాన్ని దొంగిలిస్తూ నిన్ను రెచ్చగొడుతూ ఉన్నాడు. అందుకోసమే నీ వైపు అటు ఇటు కూడా రెచ్చగొట్టేటువంటి మనుషులనే పెట్టాడు. ఈ రెచ్చగొట్టేట మనుషులు లేకపోతే నువ్వు సహిస్తావు, ఓర్చుకుంటావు, తగ్గించుకుంటావు. నువ్వు ఇలా చేయడం ద్వారా నువ్వు దేవునికి దగ్గర అవుతావు, కానీ అపవాదికి దూరం అవుతావు. ఇది తట్టుకోలేనటువంటి అపవాది నేను రెచ్చగొడుతూ ఉన్నాడు. నేను అందుకోసం ఎప్పుడు ఈ మాట చెప్తుంటాను, రెచ్చగొడితే రెచ్చిపోయేవాడు క్రైస్తవుడు కాదు, రెచ్చగొడితే రెచ్చిపోయి పుచ్చిపోయేటువంటి వాడు క్రైస్తవుడు కాదు. తను ఎంత రెచ్చగొట్టినా సహనముతో ఓర్పుతో తల ఉంచుకుని వెళ్ళిపోయేటువంటి వాడు నిజమైనటువంటి క్రైస్తవుడు. ఒకవేళ నువ్వు ఓర్పుతో సహనముతో తలదించుకొని వెళ్ళిపోతే లోకం నీ మీద నిందలు వేస్తుంది. ఒకటి, నీకు రోషము లేదనంటుంది. రెండోది, నీకు పౌరుషం లేదనంటుంది. మూడోది, నువ్వు చేతగాని వాడవరా అందుకే మౌనంగా వెళ్ళిపోతున్నావు అంటుంది. నాలుగోది, నువ్వు ఏదో ఒకటి తప్పు చేసి ఉంటావు అందుకే నువ్వు మౌనంగా ఉన్నావు అని అంటుంది. ఇవి మనకు శోధనలు తెలుసా, ఇవి మనల్ని శోధిస్తూ ఉంటాయి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుడారా, ఒకవేళ మనం ఇక్కడ పాఠం నేర్చుకోవాలంటే ఎవరి వైపు చూడాలి? మనం యేసయ్య వైపు మనం చూడాలి. ఉదాహరణకి యెషయా గ్రంథము 53:7 చదివితే అక్కడ ఏముంది? అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడలేదు, గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరి వైపు మనం చూడొచ్చు అంటే యేసయ్య వైపు మనం చూడొచ్చు. దీర్ఘకాలం సహించాడట. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడారా, జ్ఞాపకం చేసుకోండి, యేసయ్యకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు తన్ని యెరూషలేము దేవాలయం తీసుకొని వచ్చినప్పుడు ఆయన 12 సంవత్సరాల వయసులోనే ప్రధాన యాజకులను సద్దూకలను పరిసయ్యులను కూర్చోబెట్టుకుని వాళ్ళను ప్రశ్నలు వేస్తూ వాళ్ళు వేసే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్తూ వాళ్ళను ఆశ్చర్యానికి గురి చేశాడు. అంటే ధర్మశాస్త్రము పట్ల ఆయనకంత గ్రిప్ ఉంది, కాబట్టి ఇప్పుడు ఆయన్ని ఎవరైతే నిందిస్తున్నారో ఈ యూదులు పరిసయ్యులు సద్దుకాయలు వాళ్ళని కూర్చోబెట్టి, అసలు రండి, నేను దేవుని కుమారుని అంటే మీరు నవ్వుతున్నారు కదా, నేను అవునో కాదు ఎలాగో రుజువు చేస్తాను చూడండి అని చెప్పి వాళ్ళ దగ్గర కూర్చొని రుజువు చేయడానికి ప్రయత్నం చేయలేదు. కానీ ఆయన మౌనముగా వాటిని సహించాడు. మౌనముగా సహించినంత కాలం నువ్వు లోకం దృష్టిలో ఒక ఫూల్ లాగే మిగిలిపోతావు, ఒక ఫూల్ లాగే నువ్వు ఉండిపోతావు. అందుకే పౌలన్నాడు, క్రీస్తు నిమిత్తము మేము వెరీ వార్ము, ఎస్ విఆర్ ఫూల్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. ఈ లోకమునకు మేము ఎలా కనబడుతున్నాము? ఈ లోకమునకు మేము మురికిగా కనబడుతున్నాము, ఈ లోకమునకు మేము పెంటగా కనబడుతున్నాము అని అన్నాడు. ఎందుకని? పౌలు కూడా తన ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించేటువంటి విషయంలో ఆయన చూపించేటువంటి దీర్ఘశాంతాన్ని బట్టి లోకానికి ఎలా కనిపించారంట? మురికిగాను పెంటగాను కనిపించారు. కాబట్టి క్రీస్తు నందు ప్రేమటువంటి దేవుడారా, యువదయకాల సమయంలో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, ఈ విధమైనటువంటి దైవిక సంబంధమైన ప్రేమను మనం కలిగి ఉన్నామా లేదా? ఇంకొక విషయాన్ని కూడా నేను జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు నీ మీద అట్లా కాదన్నా, నేను ఏ తప్పైనా తప్పు చేస్తే వాళ్ళు నన్ను అంటే నేను మౌనంగా ఉంటాను, కానీ ఏ తప్పు చేయకుండా కూడా ఇన్ని మాటలంటే ఎలా ఓర్చుకోవాలి కదండి? చాలా సందర్భాల్లో ఇదే మన ప్రశ్న. ఒకసారి ఏసై వైపు చూడండి. ఏసై ఏం తప్పు చేశాడని ఆయన్ని వ్యవస్థగా చేశారు? ఆయన ఏ తప్పు చేశాడని తలకు ముండ్ల కిరీటాన్ని పెట్టాడు? ఏ తప్పు చేశాడని ఆయన కొరడాలతో కొట్టాడు? ఇప్పుడు ఏసై వెనక్కి తిరిగి రండి, ధర్మశాస్త్రంలో ఏముందో చూద్దాం, మనం వాదించి తాడో పేడో తెలుసుకుందాం, రండి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అన్నాడా? ఆయన వదకు తీయబడినటువంటి గొర్రె పిల్ల వలె మౌనముగా దాన్ని అంగీకరించాడు. వాళ్ళ మీద ఆయన మీద నిందలు వేస్తూ ఉంటే ఎక్కడ కూడా నిలబడి ఆయనకు ఆయనే వాదించుకోలేదు, ఆయన డిఫెండ్ చేసుకోలేదు, డిఫెండ్ కూడా చేసుకోలేదు. కనీసం అయ్ మీరు అబద్ధం చెప్తున్నారు, మీరు మోసం చేస్తున్నారు, లేదు మీరు చెప్పిన దానికి ఏదైనా రుజువులుంటే చూపించండి, కనీసం ఆయన అలా డిఫెండ్ కూడా చేసుకోలేదు. యాక్సెప్టెడ్. ఇక్కడ మరొక విషయం ఏంటో తెలుసా? ఇలాంటి వాళ్ళే లేకపోతే, అంటే నీ మీద నింద వేసేవాళ్ళు, నీ వైపు వేలెత్తి చూపించేవాళ్ళు నీకు లేకపోతే, నిజం చెప్పాలంటే నీకు ప్రమాదం, అది నీకు క్షేమం కాదు. అలాంటి వాళ్ళు ఉండడం నీకు ఒక రకంగా మేలే. ఎందుకు మేలు అనంటే, నీవు దైవిక సంబంధమైనటువంటి ప్రేమను నువ్వు ప్రాక్టీస్ చేయడానికి అది నీకు ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? బహుశా నేను చెప్పేది మీకు అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే నేనేమంటున్నానంటే, ఒకవేళ నీకు శత్రువు అనేటువంటి వాళ్ళు ఉండి, ఆ శత్రువు అనేటువంటి వాళ్ళు నీ ఎడల అన్యాయముగా అపరాధములుగా ప్రవర్తిస్తూ ఉంటే, నేను అంటున్నాను అలాంటి వాళ్ళు ఉండడము ఒక విధముగా నీకు మేలే. వాళ్ళనేటువంటి వాళ్ళు లేకపోతే నీలో ఉన్నటువంటి దైవిక సంబంధమైనటువంటి ప్రేమను నువ్వు ఎగ్జిబిట్ చేయలేవు, నువ్వు ప్రాక్టీస్ చేయలేవు. కొన్నిసార్లు కొంతమంది ట్రైనీస్ వాళ్ళు చాలా కఠినంగా ప్రవర్తిస్తారు. కర్ర తీసుకొని, దత్తం తీసుకొని వాళ్ళు తప్పు చేస్తా ఉంటే 1-10 సార్లు టక 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 అని కొడతా ఉంటారు. ఆ దెబ్బకు భయపడి వీళ్ళు చాలా జాగ్రత్తగా, ఎస్పెషల్లీ ట్రైనింగ్ లో ఉండే వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు కదండి, 9:00 మీకు మీరు అక్కడ ఏదో కాల్ అంటారు కదా, ఆ కాల్ ఉంటే మీరు 9:00 అంటే మీరు షార్ప్గా 9:00 అక్కడ ఉండాలి. లేకపోతే మీకు సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ట్రైనింగ్ టైంలో ఆ గ్రౌండ్ చుట్టూ పరిగెత్తడం, గన్నెత్తుకొని పరిగెత్తడం, మోకాళ్ళ మీద పరిగెత్తడం. ఆ సమయంలో ఆ వ్యక్తి మనకు ఎలా కనబడతాడు? ఒక హిట్లర్ లాగా కనబడతాడు, ఒక కఠినమైన నియంతలా కనబడతాడు. కానీ బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు మనం వెనక్కి తిరిగి చూస్తే మనకు అర్థమవుతుంది, నిజంగా ఆ వ్యక్తి అంత కఠినంగా ప్రవర్తించకపోతే ఈరోజు ఎంతగా ట్రైన్ అప్ అయ్యేవాడిని కాదు, ఎంతగా నేర్చుకునేవాడిని కాదు. అతను లూజ్గా వదిలేసింటే అది నాకు నష్టమే, అతను అంత స్ట్రిక్ట్ గా ఉన్నాడు కాబట్టి నేను చాలా నేర్చుకున్నాను. కానీ లోపల ఉన్నంత వరకు మనకు అర్థం కాదు, బయటకు వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. సో మనకు తెలియకుండానే మనం వాళ్ళకి కొడుతున్నారు తిడుతున్నారు అనుకుంటాం, కానీ వాళ్ళు మనకు తెలియకుండానే మనకు మేలు చేస్తూ ఉంటారు. అదే రీతిగా ఇక్కడ మన శత్రువులు కూడా, నువ్వు ఏ తప్పు చేయకపోయినా నీ మీద నింద వేసినప్పుడు నీకు నేర్పించకనే ఏం నేర్పిస్తున్నారో తెలుసా? దీర్ఘకాలం ఎలా సహించాలో వాళ్ళు టీచింగ్, వాళ్ళు నీకు తెలియకుండానే వాళ్ళు మౌన బోధకులయ్యారు, నీకు నేర్పిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవునిలారా, జ్ఞాపకం చేసుకోండి. మనం మత్తయి సువార్త 7:13-14 కూడా చదివితే అక్కడ ఏమంటుంది? కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? ఎన్ని నేరములు మోపుచున్నారో అంటే ఒకటి కాదు, రెండు కాదట, ఎన్ని నేరములు మోపుచున్నారో వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు, గనుక
అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. అధిపతిని కూడా మిక్కిలి ఆశ్చర్యపడేటట్లు చేశాడు. ఎందుకోసం తెలుసా? ఇదే అధిపతి దగ్గరికి ఎంతో మంది ఖైదీలు తీసుకొని రాబడతారు. వాళ్ళ మీద నేరారోపణ జరుగుతున్నప్పుడు వాళ్ళు నేరం చేసి ఉంటారు, అయినా కానీ సార్ మేము చేయలేదు సార్, నిజంగా చేయలేదు సార్, మాకు తెలియదు సార్, మాకు సంబంధం లేదు సార్, వీళ్ళు అనవసరంగా మా మీద నిందలేస్తున్నారు సార్ అని చెప్పి చెప్తుండేవాళ్ళు. లేకపోతే సార్ 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 తప్పు అయిపోయింది సార్, ఇంకెప్పుడు చేయం సార్, ఒక్కసారి కొద్ది లేని సేను సార్ అని అంటూ ఉంటారు. వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేసినప్పటికీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అనేకమైన అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు ఈ అధిపతికి ఎందుకు అంత ఆశ్చర్యం కలిగిందంటే ఈయనకు తెలుసు ఈ ప్రభువు ఏ నేరము చేయలేదని, ఆయన ఎదుట శిక్షించడానికి ఏ నేరము తనకు కనబడలేదన్న సంగతి తెలుసు. మరలాంటప్పుడు వై హీ ఈజ్ నాట్ డిఫెండింగ్ హిమ్సెల్ఫ్, ఎందుకు తను తాను డిఫెండ్ చేసుకోవడం లేదు, నేను తప్పు చేయలేదు, నేను అలా అనలేదు, నేను మాట్లాడలేదు, నేను చేయలేదు అని ఎందుకు తన వైపు తను వాదించుకోవడం లేదు? వై ఈజ్ నాట్ డిఫెండింగ్ హిమ్సెల్ఫ్? ఎందుకు అతనింత మౌనముగా ఉంటున్నాడు? అది అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకు మౌనంగా ఉన్నాడండి? ప్రభువు అగాపే సంబంధమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ దీర్ఘశాంతాన్ని అది ఎగ్జిబిట్ చేస్తా ఉంది. ఈరోజు నీవు నేను కూడా మన ఎడల అపరాధములు చేసినటువంటి వారి ఎడల దీర్ఘశాంతమును ప్రదర్శించవలసినటువంటి వారం అయి ఉన్నాము. దీర్ఘశాంతమును మనం ప్రవర్తిస్తే అప్పుడు మనం దైవిక సంబంధమైన ప్రేమను మనము కలిగి ఉన్నట్లే. మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:21-23 చదివితే అక్కడ ఏమంటుంది? మీకు దేవుని పిలుపు వచ్చినది ఇందుకే కదా, ఎందుకంటే క్రీస్తు సహా మన కోసం బాధలను అనుభవించి మీరు ఆయన అడుగు జాడల్లో నడవాలని ఆయన మనకు ఒక ఆదర్శాన్ని ఉంచి వెళ్ళాడట. ఆదర్శాన్ని, హి సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఏంటి ఆ ఎగ్జాంపుల్? ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ మోసము లేదు. ఆయన దూషణకు గురి అయ్యాడు, దూషణ మాటలకు ఆయన బదులు చెప్పలేదు, ఆయన బాధలకు గురి అయినప్పుడు బెదిరించలేదు, కానీ న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడంతే. ఏం నేర్పిస్తున్నాయి ఇవన్నీ మనకు? దీర్ఘశాంతమును, అంటే ప్రభువులో ఉన్నటువంటి దీర్ఘశాంతమును మనకి నేర్పిస్తున్నాయి. క్రీస్తు నందు ప్రేమ నిండారా? ఇప్పుడు ప్రభు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? యు ఆల్సో మస్ట్ హ్యావ్ దిస్ అగాపే లవ్. ఈ మాటలు వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, ఇట్టి దీర్ఘశాంతముతో కూడినటువంటి, దీర్ఘశాంతముగా సహించగలిగినటువంటి, ఓర్చుకోగలిగినటువంటి దైవిక సంబంధమైన ప్రేమను నీవు నేను కూడా కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మనకు ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయడం జరుగుతుంది. పౌలు దీన్ని ఎగ్జిబిట్ చేశాడా? ఎస్, ఎగ్జిబిట్ చేశాడు. మనకు తెలుసు కొరింథీ సంఘానికి రాసిన 2:9 పౌలు ఎడల ఎలాంటి కఠినమైనటువంటి శిక్షలు అతడు అనుభవించవలసి వచ్చింది, అతని ఎడలు ఎంత కఠినంగా ప్రవర్తించారు, ఎన్నిసార్లు అతన్ని రాళ్లతో కొట్టారు, ఎన్నిసార్లు అతన్ని అవమానించారు, ఎన్నిసార్లు అతను వ్యవస్థగా చేశారు, ఎన్నిసార్లు అతను ఆకలి దప్పికలతో వస్త్రహీనతో పండుకున్నాడు, వాటన్నింటినీ కూడా తెలియపరిచాడు. సో ఆయన వాళ్ళు కానీ అన్యులు కానీ ఆయన మీదకు వచ్చి ఆయన మీద నిందలు వేస్తూ రకరకాలుగా తన్ని దూషిస్తూ హింసిస్తూ కొడుతూ ఉన్నప్పటికీ కూడా పౌలు మౌనముగా దాన్ని అంగీకరించాడు, సహించాడు, కోపగించుకోలేదు, తొడగొట్టలేదు, మీసం మెలయలేదు, రండి తాడో పేడో తేల్చుకుందాం అనలేదు, నా వెనకాల ఎంతో మంది ఉన్నారు అనలేదు, నా దగ్గర కావలసినంత సబ్జెక్ట్ ఉంది అని అనలేదు. క్రీస్తునందు ప్రేమనటువంటి దేవుడా, ఈరోజు ఉదయకాల సమయంలో అట్టి ప్రేమను నీవు నేను కలిగి ఉన్నామా లేదా అనేటువంటిది మనం ప్రశ్నించుకోవలసినది. ఇదే మాటలోనే 4వ వచనంలో మరొక మాటను కూడా పౌలు ఉపయోగించడం జరిగింది. ప్రేమ దీర్ఘకాలము సహించును. 2వది ప్రేమ దయచూపించును. ఎప్పుడు దయ చూపించును అంటే దీర్ఘకాలము ఈ ప్రేమ ఏం చేస్తుంది, దయ చూపిస్తుంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుళ్ళారా, దైవికమైన ప్రేమ ఎప్పుడు కూడా గతించదు. ఎందుకంటే ఓకే ప్రేమ దయ చూపుతుంది, ఈ ప్రేమ దయ చూపుతుంది. ఇతరులు ఎవరైనా అందుకు యోగ్యులు కాకపోయినా కూడా క్రియాశీలకంగా వారికి సహాయం చేసే గుణాన్నే దయ చూపించటం అని అంటాం. ఈ గుణం మనల్ని ప్రయోజనకరమైన సేవతో నిండిన జీవితానికి ప్రోత్సహిస్తుంది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ని మనం చూడొచ్చు అంటే, మనకి ఫస్ట్ గా భారతదేశంలో గుర్తొచ్చేదెవరు, మదర్ తెరిసా గారు. తనకు సంబంధం లేనటువంటి, తనకు రక్త సంబంధికులు కానటువంటి, తన బంధువులు స్నేహితులు కానటువంటి వారి ఎడల ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, వీళ్ళందరి ఎడల కూడా ఆమె దయ చూపిస్తా ఉంది. ఎంతటి దయ చూపించిందో మనకందరికి కూడా తెలుసు, ఎంతటి దయ చూపించిందో మనకు తెలుసు. అవసరతలో ఉన్నటువంటి వారు అర్హులకి క్రీస్తు ప్రేమైనటువంటి దేవుళ్ళారా, ఈరోజు మన ఎదుట అనేక మంది వస్త్రహీనులుగా కనబడుతున్నారు, తినడానికి తిండి లేని వారుగా కనబడుతున్నారు, ఆకలితో అలమటించేవారు కనబడుతున్నారు. వారి ఎడల మనం చూపించేటువంటి దయాగుణం ఎంతవరకు ఉంది, ఒక చిన్న మాట చెప్తాను నేను నిన్నటి దినాన నా భార్య బీరో మొత్తం సర్దుతూ అందులో నుంచి ఆమె ఒక జత బట్టలు తీసి, ఇది మనకు పెళ్ళైన కొత్తలో పలాని సేవకుడు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది. ఈ డ్రెస్ నాకు చాలా ఇష్టం, ఈ కలర్ అంటే. మన అడిగాను, మరి నువ్వు ఎప్పుడు వేసుకోవడం నేను చూడలేదే అంటే, అది నాకు సరిపోలేదు అని. మరి సరిపోనప్పుడు వదిలేచ్చు కదా అన్నాను. లేదు, ఎప్పటికైనా సరే నేను వెయిట్ తగ్గాలి, నేను దీన్ని వేసుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎత్తి పెట్టావనంటే, దాదాపు 12 సంవత్సరాల నుంచి ఆ డ్రెస్ ని, తనకి ఇష్టమైన డ్రెస్ ని బీరువాలో అలాగే ఎత్తి పెట్టుకుందంట. అట్లా చాలా మంది ఉంటారు, ఎస్పెషల్లీ స్త్రీలు సంవత్సరాల తరబడి వాళ్ళు కట్టరు ఇంకొకరికి ఇవ్వరు. ఒకవేళ వారికి వస్త్రహీనులు కనబడినా కానీ అయ్యో అని జాలి చూపిస్తారే కానీ, ఆ జాలిని కేవలం మాటలకు పరిమితం చేస్తారే కానీ దాన్ని క్రియల్లోనికి తీసుకుని రారు. వాళ్ళకు తెలుసు వాళ్ళ బీరువాలో వాళ్ళు కట్టనటువంటి, వాళ్ళు వాడనటువంటి బట్టలు ఎన్నో ఉంటాయి, వారికి అవి గుర్తుకు రావు. నీకు ప్రయోజనకరం అయితే ఓకే ఉంచుకో, వాడుకో, మంచిదే, తప్పేం కాదు. నువ్వు పస్తుండివ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మురిగిపోతున్నా కాని ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి, అవి మీరు తినరు ఇంకొకరికి ఇవ్వరు, ఇంకొకరు పెడితే దాన్ని మీరు ఓర్చుకోలేరు. అవి ఎట్లాగే మురిగిపోయినా కానీ మీకు హ్యాపీయే. అవి మురిగిపోతే తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేయడానికైనా ఇష్టమే. క్షమించండి, కొంచెం డైరెక్ట్ గా చెప్తున్నా. కొన్ని కుటుంబాల్లో వృద్ధులు ఉంటారు, అవ్వలు తాతలు ఒక ముసలోళ్ళు ఉంటారు. సో ఇంట్లో ఒక వస్తువు ఉంటుంది, వీళ్ళు తినరు, వాళ్ళకి బెటరు, వాళ్ళకి ఎంత మంచిది ఇవ్వాలా అని అనుకుని దాని మూల పెడతారు. అది మురిగిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తారు. ఎంత దారుణం అంటే, అది పాడైపోవడానికని ఇష్టపడతారు. ఒకళ్ళు ఇవ్వాలనుకుంటే ఎప్పుడు ఇస్తారు తెలుసా, అది ఇంక పాడైపోతుంది అని అనుకోండి. మమ్మీ ఇది పాడైపోతుంది అంటే, సరే ఇంక తీసుకెళ్ళా, మీ తాతకాన్ని ఇచ్చే, మీ అవ్వకాన్ని ఇచ్చే. ఎప్పుడు
అది పాడైపోతుంది ఇంక పనికిరాదు అని అనుకున్నప్పుడు అది నిజంగా దైవిక సంబంధమైనటువంటి దయాగుణం కాదండి. అది పాడైపోతున్నప్పుడు, చినిగిపోతున్నప్పుడు, చినిగిపోయినప్పుడు కాదు కాదు. దేవుడు మన ఎడల ఎలాంటి దయను చూపించాడు? ద బెస్ట్ ఇవ్వడం ద్వారా. ఏంటి ద బెస్ట్? తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి మన కొరకు ఇవ్వడం ద్వారా, ద బెస్ట్ ని, శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని మనకి ఇవ్వడం ద్వారా ఆయన మనడల తన ప్రేమను కనపరిచాడు. సో క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడారా, ఈ రకంగా మనం చెప్పుకుంటే అందరికీ బహుశా మనం చేయలేకపోవచ్చు, అందరికీ చేయలేకపోవచ్చు, కానీ చేయడానికి వీలున్న ప్రతిసారి నీవు చేయగలిగిన దాన్ని, నీ ఇంట్లో ఉన్న దాన్ని, నీవు అవసరతలో ఉన్న వారికి దాన్ని అందించి వారి ఎడల దయాగుణాన్ని చూపించేటువంటి వారిగా ఉండాలి. మనకు సంబంధమున్నా మనకు సంబంధం లేకపోయినా. అందుకోసమే నేను మదర్ థెరిస్ అనే ఎగ్జాంపుల్గా ఉపయోగించాను. ఆమె అసలు భారతీయురాలా? కాదు. భారతదేశంలో పుట్టిందా? కాదు. భారతీయులందరూ నా సహోదరులు, నా సహోదరులను చిన్నప్పటి నుంచి ఏమన్నా ఆమె ప్రేయర్లో వాగ్దానం చేసిందా? లేదు. బట్ అయినప్పటికీ కూడా ఆమె దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించింది. ఒక రోడ్డు మీద అడుక్కునేవాడు కనబడితే ఆమెకు దయ పుట్టింది. ఒక రోడ్డు మీద వస్త్రహీనుడు కనబడితే ఆమెకు దయ పుట్టింది. ఒక కుష్ఠరోగి కనబడితే వారి మెడల ఆమెకు దయ పుట్టింది, దయ పుట్టింది. మంచి సమరుడి కథ మనకి ఏం నేర్పిస్తుంది? దైవిక సంబంధమైనటువంటి ప్రేమ, అగాపే సంబంధమైన ప్రేమను మనకు కనపరుస్తుంది. ఏ రీతిగా కనపరుస్తుంది? ఇదిగో అవసరతలో ఉన్న వానికి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాని కొరకు ఆయన చూపించేటువంటి దయాగుణము ద్వారా. ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఈ సమరయుడు సరే, అతని గాయములను తుడిచాడు, కట్టాడు, చూసి అక్కడ పర్టికులర్ ప్లేస్ లో చూశాడు కాబట్టి అతనికి ఏదో నీళ్ళు అందించాడు, అతను చిన్నగా లేవనెత్తాడు, తీసుకుని వెళ్ళి పూటకోన వాళ్ళ దగ్గరికి అప్పగించాడు. అక్కడ అయిపోయింది కదా, చేతులు తుడిచేసుకోవచ్చు కదా. కానీ దయాగుణము మామూలు కంటే ఒక 10 రెట్లు స్టెప్ ఎక్కువగా ఉంటుంది. అంటే దైవిక సంబంధమైనటువంటి దయాగుణము 10 రెట్లు స్టెప్స్ ఎక్కువగా ఉంటుంది. ఎలా ఎక్కువగా ఉందని మనం ఇక్కడ చూస్తే ఆయన అంటాడు, అతనికి కొంత సొమ్మునిచ్చి దీన్ని ఇతని కొరకు నువ్వు ఖర్చు పెట్టు. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ ఏమైనా ఎక్కువ ఇతని కొరకు నువ్వు ఖర్చు పెడితే నేను ఈ మరలా ఈ దారిలో వస్తాను, నేను వచ్చినప్పుడు నిన్ను కలిసి నువ్వు ఇంకేదన్నా ఖర్చు పెడితే అది కూడా నాకు చెప్పు, నేను నేనే దానికి కూడా వెల చెల్లిస్తాను అని అన్నాడు. అర్థమవుతుందా? బహుశా ఈ మొదటి స్టెప్ మన దగ్గర ఉండొచ్చేమో, అతన్ని తీసుకుని వెళ్ళామా, హాస్పిటల్కి అప్పగించామా, లేకపోతే అతనికి ఆ సమయానికి ఏదైనా ఇచ్చామా, వెళ్ళిపోయామా. కానీ సెకండ్ స్టెప్కి మనం వెళ్ళాం. సెకండ్ స్టెప్ ఏంటంటే, ఇదిగో ఇతనికి అవసరమైన అన్ని అతను బాగుపడేంత వరకు నువ్వు చూసి ఒకవేళ నువ్వు ఎక్కువైనా ఖర్చు పెడితే నాకు చెప్పు, దాన్ని కూడా నేనే పే చేస్తాను అన్నాడు. ఏమవసరం అండి తనకి? ఏమవసరము? ఖర్చు పెట్టాల్సినంత అవసరత ఏమొచ్చింది? ఏదో గాయపడిన వాడికి ఆ గాయ కట్లు కట్టేసి 4 చుక్కలు నీళ్లు దాపించేస్తే అయిపోయింది కదా, అక్కడితో వదిలేసుకోవచ్చు కదా, అక్కడితో వదిలేసుకోవచ్చు కదా. నో, ఇంకొక స్టెప్ ఎక్కువ వేసాడు. ఈవెన్ గ్రహం స్టేన్స్ చూడండి. ఏం గ్రహం స్టేన్స్కి అవసరం? భార్య భర్తలు ఇద్దరు డాక్టర్లు, ఆస్ట్రేలియాలో కూర్చుంటే లగ్జరీస్ లైఫ్, కంఫర్టబుల్ లైఫ్, లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. కొన్ని మిషనరీగా వెళ్ళాలనుకుని వచ్చినప్పుడైనా ఏదైనా ఒక మంచి, ఇప్పుడు ఒరిస్సాకి వచ్చారు, ఒరిస్సా క్యాపిటల్ అంటే భువనేశ్వర్. మరి భువనేశ్వర్ని మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు? భువనేశ్వర్లో ఉంటే వారికి కానీ వాళ్ళ పిల్లలకు కావలసినటువంటి వనరులు అన్ని అందుబాటులో దొరుకుతాయి కదా. సో ఇక్కడ ఆయన తన గురించి కానీ, తన భార్య గురించి కానీ, తన బిడ్డల యొక్క కంఫర్ట్ గురించి కానీ ఆయన ఆలోచనలు చేయలేదు. వేర్ దేర్ ఈస్ నీడ్, ఎక్కడ అవసరత ఉందో, ఎవరికి అవసరత ఉందో ఆ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ గాయాలు పట్టుకున్నాడు, వాళ్ళ గాయాలను కడిగాడు, మనం కూడా దయాగుణాన్ని చూపిస్తాం. ఎప్పుడు చూపిస్తామో తెలుసా? కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ విధవరాండ్ర గృహాల్ని దర్శించడము, లేకపోతే అనాథాశ్రమాల్ని దర్శించడము, హెచ్ఐవి ఎయిడ్స్ కేంద్రాలకు వెళ్ళి వాళ్ళకి ఏదైనా పరిచర్యలు చేయడము. కానీ ఇవి ఎప్పటికి పరిమితం అయిపోయిందంటే కేవలం ఒక డిసెంబర్ ముందు రోజుకి మాత్రమే పరిమితం అయిపోయింది. ఆ రోజు చేస్తున్నావు, అది తక్కువ నేను అనడం లేదు, కానీ వై ఓన్లీ దట్ వన్ డే అని అంటున్నాను నేను. ఆ ఒక్కరోజే ఎందుకు అని అంటున్నాను నేను. వై నాట్ అదర్ డేస్? ఆ ఒక్కరోజే ఎందుకు దయాగుణం మనలో నుంచి అంతగా ఉప్పొంగుకొని వస్తుంది? మిగిలిన రోజుల్లో ఎందుకు ఆ దయాగుణం మనలో ఉప్పొంగుకొని రావడం లేదు? అంటే మనలో దైవిక సంబంధమైన ప్రేమ లేదు కాబట్టి. దైవిక సంబంధమైన ప్రేమ మనలో లేదు కాబట్టి అది మనలో ఉప్పొంగి రావడం లేదు. క్రీస్తు నందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా చాలా ఉదాహరణలను మనం చూడవచ్చు. తర్వాత మూడో విషయం ఏంటంటే, ప్రేమ మత్సరపడదట. ప్రేమ ఏంటి? మత్సరపడదు, దయ చూపించును, మత్సరపడదు. అంటే ఈ ప్రేమకు అసూయ ఉండదు. ఈ ప్రేమకు ఏముండదు? అసూయ ఉండదు. క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అసూయ అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి పాపం. ఉదాహరణకి మన సామెతల గ్రంథం 14:30 ఇదే సామెతల గ్రంథం 27:4 మత్తయి సువార్త 27:18 అపోస్తల కార్యములు 7:9 13:45 17:5 ఇలా మనం చూసుకుంటూ వెళ్తే అనేకమైనటువంటి లేఖన భాగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అసూయ గురించి మాట్లాడుతున్నాయి. మత్సరపడ్డం అంటే ఎవరైనా ఒకళ్ళు బాగుపడితే చూసి ఓర్చుకోలేకపోవడం, ఎవరికైనా విజయం వస్తే దాన్ని చూసి తట్టుకోలేకపోవడం, ఎవరికైనా ఒక మంచి ప్రేయర్ ప్రతిష్టలు ఆస్తిపాస్తులు వస్తే దాన్ని చూసి మనకు బాధ రావడం, నిరసన చెందడం, ఇది ప్రేమకు, దైవిక సంబంధమైన ప్రేమకు ఇది పూర్తిగా వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ ఉంది. కాబట్టి క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుళ్ళారా, ఆలోచన చేయండి, ఎవరైనా బాగుపడుతుంటే చూసి దాన్ని తట్టుకోలేక ఓర్చుకోలేక అసూయతో ఉండి మనం ఒకవేళ మనం ప్రవర్తిస్తున్నామా? ఏదో పెద్ద విషయం కాదు. మన పక్కింటి వాళ్ళు లేకపోతే మన ఎదురింటి వాళ్ళు ఒక మీ దగ్గర 17,000 ఒక వస్తువు ఉందనుకోండి, వాళ్ళు బై మిస్టేక్ 20,000 వస్తువు తీసుకున్నారనుకోండి, బా ఇంకా చూడండి. అసలు అంటే మనకి ఈ అసూయ మత్సరం ఉందన్నట్లు కూడా తెలియకుండా నటించటానికి మనం ఏదో మాట్లాడుతుంటాం, కానీ మనం మాటల్లోనే అర్థమైపోతుంది వాళ్ళు దాన్ని కొనుక్కున్నారని చూసి ఓర్చుకోలేని తత్వాన్ని కలిగి ఉన్నామని. నీలో ఎంత అసూయ ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ చేష్టల ద్వారా బయటపడుతూ ఉంది. ఉదయకాల సమయంలో నేను ముగిస్తున్నాను. క్రీస్తు నందు ప్రేమ, ఇంకొక మాట ఉంది, ఇదే 4వ వచనంలో ఒక మాటను కూడా మనం చూసుకున్నాం. అదేంటంటే, ప్రేమ దంభముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు. ఒకటి ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, రెండోది ప్రేమ దయ చూపిస్తుంది, మూడవది ప్రేమ మత్సరపడదు, నాలుగవది ప్రేమ డంభముగా ప్రవర్తించదు. డంభముగా ప్రవర్తించడం అంటే ఏమండి? గొప్పలు చెప్పుకోవడం, గర్వంతో ఊగిపోవడం, గర్వం, తన్ను తాను పరిపూర్ణంగా హెచ్చించుకోవడం. ఓకేనా? లేకపోతే దీనికి మరొక మాట దుహంకారం. దైవిక సంబంధమైన ప్రేమ ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తుల దగ్గర నుంచి
పొగడ్తలను ఆశించదు, అది దుహంకరంగా ప్రవర్తించదు. ఈ దైవిక సంబంధమైన ప్రేమ వినయంగా ఉంటుంది. దీని క్రీస్తు జీవితంలో మనం పరిపూర్ణంగా చూడవచ్చు. ఆయన విశ్వాసులు ఇందులో కూడా ఆయన అనుసరించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ప్రేమ తన్ను తాను త్యాగం చేసుకుంటుంది, కానీ తన హక్కుల కోసం పోరాడదు. ఇలా మనం చెప్పుకుంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు మన ప్రేమ ఎలా ఉంది? గర్వముతో, గర్వముతో. క్రీస్తునందు ప్రేమించండి మిల్లారా, ఆలోచించండి. మన ప్రేమ ఎలా ఉంది? డంబముగా ప్రవర్తిస్తుంది, అంటే గొప్పలు చెప్పుకుంటుంటుంది అన్నమాట. తెలుగులో ఒక సామెత ఉంది కదా, అన్నీ ఉన్న ఇస్త్రా కంట అణిగి మెనుగుంటుందంట, ఏమీ లేని ఇస్త్రా కంట ఎగిరెగిరి పడుతుందంట. మనం అదే, అన్నీ ఉన్న ఇస్త్రాకేమో అణిగి మెనుగుంటుందంట, ఏమీ లేని ఇస్త్రాకి మనమే ఎగిరెగిరి పడుతుంటాం, డంభముగా ప్రవర్తిస్తాం, మనల్ని మనం గొప్పగా చెప్పుకుంటాం, గొప్పగా చూపించుకుంటాం. వాడు ఉన్నా లేకపోయినా కానీ నన్ను దైవిక సంబంధమైన ప్రేమ అలా ప్రవర్తించదు. తన గురించి తనది డబ్బాలు కొట్టుకోదు, తన గురించి తనది గొప్పలు చెప్పుకోదు, డంబముగా ప్రవర్తింపదు. అంటే మరొక మాటలు ఏం చెప్పొచ్చు మనం? అది వినయము కలిగి ఉంటుంది, వినయము కలిగి ఉంటుంది. మీరు గమనించండి, కొంతమంది వెల్ టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు, కానీ వాళ్ళు ఏం మాట్లాడరు. కనీసం వాళ్ళ దగ్గర ఆ టాలెంట్ ఉందని కూడా మనకు తెలియదు. వాళ్ళు చాలా సింపుల్గా ఉంటారు, చాలా సింపుల్గా ఉంటారు. కానీ కొందరు మాటలు చూస్తే కోటలు దాటిపోతూ ఉంటాయి, కానీ చేతలు చూస్తే ఏమీ ఉండవు. అరిగే మురిగే కుక్క కరవదట, కరిసే కుక్క మురగదట. ఆ రీతిగా మనం చాలా దంభంగా గొప్పలు చెప్పుకుంటూ ఉండగా, కానీ మ్యాటరే ఉండదు, పనే ఉండదు మన దగ్గర. కానీ కొన్ని దగ్గర మ్యాటర్ ఉంటుంది, పని చాలా ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర మాటలు చాలా తక్కువగా ఉంటాయి. ఏంటది? వినయము కలిగి ఉండడం. ఈ వినయము ఎక్కడి నుంచి వస్తుంది? దైవిక సంబంధమైన ప్రేమను కలిగి ఉంటే అది వస్తుంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. తర్వాత చివరిగా, ఈ ప్రేమ ఉప్పొంగదు, ఉప్పొంగదు. ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం, ఈ ప్రేమ ఉప్పొంగదు. గర్వంతో ఉప్పొంగదు, ఇది ఇతరుల పొగడ్తలను ఎన్నడూ ఆశించదు, దానికి దుహంకారం లేదు, అది వినయంగా తగ్గి ఉంటుంది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఈ పదానికి కూడా వర్తిస్తాయి. ఈరోజు ఉదయకాల సమయంలో నీ ప్రేమ ఎలాంటి ప్రేమ? ఒకసారి నిన్ను ప్రశ్నించుకో. పేతురు దగ్గరకు వచ్చిన ప్రశ్న నీ దగ్గర కూడా వస్తుంది. సహోదరుడా లేకపోతే సహోదరి, నీవు నన్ను దైవిక సంబంధమైన ప్రేమతో, అగాపే సంబంధమైన ప్రేమతో ప్రేమిస్తున్నావా? సహజంగా మనం ఇచ్చే జవాబు ఏంటి? అవును ప్రభా, మేము నిన్ను ప్రేమిస్తున్నాం. దేన్ని బట్టి చెప్తున్నాం? ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం కాబట్టి, బైబిల్ చదువుతున్నాం కాబట్టి, ప్రార్థన చేస్తున్నాము కాబట్టి, బాప్తీసం తీసుకున్నాం కాబట్టి, బలలో పాలి భాగస్థలం అవుతున్నాం కాబట్టి, లేకపోతే ఇదిగో పరిచయంలో పాలి భాగస్థలం అవుతున్నాం కాబట్టి, వీటన్నిటిని బట్టి, వీటిని బేస్ చేసుకొని అవును ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మనం చాలా సులభంగా చెప్పేస్తాం. నేను గతంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ పోలీస్ కాలేరు, కోర్టుకు వెళ్ళినంత మాత్రాన ప్రతి ఒక్కరు జడ్జిలు కాదు, హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు వైద్యులు కూడా కాదు. అదే రీతిగా నువ్వు చర్చికి వెళ్ళినంత మాత్రాన నువ్వు నిజముగా దైవిక సంబంధమైన ప్రేమ కలిగిన క్రైస్తవుడు కానే కాదు. బహుశా
నువ్వు చెప్పుకోవచ్చు ఐఎమ్ ఏ క్రిస్టియన్, నువ్వు ఎవరివి అంటే ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని నువ్వు చెప్పుకోవచ్చు. కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా దైవిక సంబంధమైన ప్రేమ కలిగినటువంటి దేవుని బిడ్డవు మాత్రం కానే కాదు. ఎందుకంటే అగాపే సంబంధమైన ప్రేమను మనం కలిగి ఉండాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రేమ ఎలా ఉంటుందో ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం, కానీ ఇంకా అనేకమైనటువంటి నిర్వచనాలను ఈ పత్రికలోనే ఇవ్వడం జరిగింది. అనేకమైనటువంటి నిర్వచనాలను ఈ పత్రికలోనే ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా ప్రశ్న ఏంటంటే, నీ ప్రేమ ఎలాంటి ప్రేమ? దీర్ఘకాలము సహించే ప్రేమేనా, ఓర్చుకునేటువంటి ప్రేమేనా, ఎదుటి వారి మీద దాడి చేయనటువంటి ప్రేమేనా, ఎదుటి వారి మీద ఎలాగైనా గెలవాలి అని అనుకునేటువంటి ప్రేమేనా, ఎదుటి వాళ్ళు బాగుపడుతూ ఉంటే చూసుకోలేని, చూసి తట్టుకోలేని, ఓర్చుకోలేని ప్రేమ, లేకపోతే వాళ్ళు విజయం సాధిస్తే లేకపోతే వాళ్ళు మెరుగుపడితే వాళ్ళతో కూడా కలిసి సంతోషించేటువంటి ప్రేమ, నిన్ను పొగుడుకునేటువంటి ప్రేమ, నిన్ను నువ్వు డంబమ్ముగా ప్రవర్తించుకునేటువంటి ప్రేమ, నిన్ను గొప్పలు చేసుకునేటువంటి ప్రేమ, లేకపోతే వినయభావంతో కూడినటువంటి ప్రేమ, ఏ ప్రేమను మనము కలిగి ఉన్నామో ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి ఈ సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాను.